465. పరిపూర్ణమనాద్యంతం
పరిపూర్ణమనాద్యంతం
అప్రమేయమవిక్రియం
అప్రమేయమవిక్రియం
ఏకమేవాద్వయం బ్రహ్మా.
ఏకమేవాద్వయం బ్రహ్మా
నేహ నానాస్తి కించన.
నేహ నానాస్తి కించన
పరిపూర్ణమనాద్యంతం
పరిపూర్ణమనాద్యంతం
అప్రమేయమవిక్రియం
అప్రమేయమవిక్రియం
ఏకమేవాద్వయం బ్రహ్మ.
ఏకమేవాద్వయం బ్రహ్మా
నేహ నానాస్తి కించన.
నేహ నానాస్తి కించన
మోక్షాన్ని అందుకోటానికి మనం ఏ విధమైనటువంటి విచారణ సాగించాలి? ఆత్మ విచారణ సాగించాలి. నేను ఆత్మను, నేను బ్రహ్మాన్ని, నేను పరమాత్మను, నేను ఈ దేహాదులు కాదు అనేటువంటి విచారణ సాగాలి. దానికే ఇక్కడ మనకి విచారణ పద్ధతిని, విచారణ విషయాలని మనకు అందిస్తున్నారు. పరిపూర్ణమైనటువంటిది, ఆది అంతములు లేనటువంటిది, దానికి సాటి అయినటువంటిది మరొకటి ఏది లేనటువంటిది, ఏ రకమైన వికారాలు పుట్టటం, పెరగటం, మార్పు చెందటం, కృశించటం, నశించటం అనే మార్పులేమీ లేనిది, ఒకే ఒక్కటి, రెండవదేది లేనటువంటిది, అందులో కొంచెం కూడా నానాత్వం లేనిది, అదే బ్రహ్మము. ఆ బ్రహ్మమే నేను, అదే నీవు, అదే అంత, అదే ఉన్నది. దానికన్నా అన్యముగా రెండవదేది లేనే లేదు అనేటువంటి విషయాన్ని నిన్నటి శ్లోకంలో చెప్పుకున్నాం. ఇలా విచారణాపూర్వకంగా విశ్లేషించి విచారణ చేయటానికి ఇంకా బ్రహ్మము యొక్క ఏకత్వాన్ని గురించి 466 శ్లోకంలో చెప్తున్నారు. 466 చూడండి. సద్ఘనం చిద్ఘనం నిత్యం.
సద్ఘనం నిచిద్ఘనం నిత్యం
ఆనందఘనమక్రియం.
ఆనందఘనమక్రియం
ఏకమేవాద్వయం బ్రహ్మా.
ఏకమేవాద్వయం బ్రహ్మా
నేహ నానాస్తి కించన.
నేహ నానాస్తి కించన
సద్ఘనం చిద్ఘనం నిత్యం.
సద్ఘనం నిచిద్ఘనం నిత్యం
ఆనందఘనమక్రియం.
ఆనందఘనమక్రియం
ఏకమేవాద్వయం బ్రహ్మా.
ఏకమేవాద్వయం బ్రహ్మా
నేహ నానాస్తి కించన.
నేహ నానాస్తి కించన
సద్ఘనం పరిపూర్ణ సద్రూపం, చిద్ఘనం చిత్రూపం, ఆనందఘనం అఖండ ఆనంద స్వరూపమైనటువంటిది, నిత్యం నిత్యమైనటువంటిది, అక్రియం ఏ రకమైన కర్మలు చెయ్యనటువంటిది, ఏకం ఏవ అద్వయం బ్రహ్మ, ఒకే ఒక్కటైనటువంటి, రెండవది లేనటువంటి పరమాత్మ. ఇహ నానా కించన నాస్తి. ఇక్కడ నానాత్వం వేరే ఏమీ లేదు. సాధారణంగా మనం పరమాత్మను వర్ణించేటప్పుడు సత్తు చిత్తు ఆనందం, సచ్చిదానందం అని వర్ణిస్తాం. దాన్ని ఇక్కడ సద్గణం, సిద్ధగణం, ఆనందగణం అని మూడు పదాలు చెప్పి నిత్యం, అక్రియం అని కూడా చెప్పారు. అంటే నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేది, అక్రియం ఏ క్రియలు లేనిది అంటే ఏ కర్మలు చేయనిది అని. పరమాత్మ యొక్క స్వరూప స్వభావాల్ని వర్ణించటం ఎవరి వల్ల కాదు, శాస్త్రం వల్ల కాదు, గురువుల వల్ల కూడా కాదు, కానీ అసాధ్యమైనటువంటి ఆ పరమాత్మ యొక్క వర్ణన ఎలాగో ఒకలాగా చెబితే తప్ప శిష్యుడు అర్థం చేసుకోలేడు. అందుకోసమని జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో వ్యక్తమయ్యేటువంటి విధానాన్ని బట్టి ఇక్కడ బ్రహ్మాన్ని వర్ణిస్తున్నారు. జాగ్రత్త అవస్థలో ఎలా ఉంటుంది, స్వప్నావస్థలో ఎలా ఉంటుంది, సుషుప్తి అవస్థలో ఎలా ఉంటుంది ఈ బ్రహ్మము అని. మరి జాగ్రత్త అవస్థలో స్థూల శరీరములో సత్తుగా ఉంటుంది, జాగ్రత్త అవస్థలో స్థూల శరీరంలో సత్తుగా ఉంటుంది. ఇప్పుడు మనం అందరం జాగ్రత్త అవస్థలో ఉన్నాం. మరి జాగ్రత్త అవస్థలో మనకి స్థూల శరీరమే ప్రధానం, ఈ స్థూల శరీరంలో సత్తుగా ఉంటున్నది, సత్తుగా ఉంటున్నది, ఉనికిగా ఉంటున్నది, ఉంటున్నది అనేటువంటి భావన మనకు కలగజేస్తున్నది. ఎలా కలగజేస్తున్నది, మన చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, వాక్కు పనిచేస్తుంది, ముక్కు పనిచేస్తుంది, నాలుక పనిచేస్తుంది, చెవులు పనిచేస్తున్నాయి. ఇవన్నీ పనిచేయాలంటే ఏదో ఒక శక్తి ఉండాలి, అదే బ్రహ్మము. కాబట్టి బ్రహ్మాన్ని వర్ణించటానికి ఎంత కష్టమైనా ఏదో ఒక విధంగా వర్ణించాలి కాబట్టి మన మూడు అవస్థల్ని కూడా ఆధారంగా తీసుకొని ఆ అవస్థల్లో ఎలా ఉంటుందో ఇప్పుడు మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. కనుక స్థూల శరీరంలో సత్తుగా ఉంటుంది, మరి సూక్ష్మ శరీరంలో ఎలా ఉంటుంది? సూక్ష్మ శరీరం అంటే మనోబుద్ధులు, అందులో తెలివిగా ఉంటున్నది, అంటే చిత్తుగా ఉంటున్నది. చిత్ అంటే జ్ఞానం, జ్ఞానం అంటే తెలివి. ఎట్లా ఉంటుంది తెలివిగా? మనం ఎప్పుడైతే మనసుతో ఆలోచించడం మొదలు పెట్టామో అలా ఆలోచించేటప్పుడు మన తెలివి బయటపడతా ఉంటుంది. అది మామూలు తెలివి కావచ్చు, అత్తెలివి కావచ్చు, ఏదైనా కానీ మొత్తం మీద అప్పుడే బయటపడుతుంది. ఆ తెలివి, ఆ చిత్తు బ్రహ్మమే, ఆత్మయే. ఆత్మేగా సూక్ష్మ శరీరంలో కూడా ఉంది, ఆ సూక్ష్మ శరీరంలో ఉండి అది తెలివిగా ప్రవర్తించడానికి శక్తినిస్తాం. మాటలు జాగ్రత్తగా గమనించండి, తెలివిగా అది ప్రవర్తించటంలా, తెలివిగా మనోబుద్ధులు ప్రవర్తించటానికి కావలసిన శక్తిని అక్కడి నుంచి పుచ్చుకుంటున్నది, అది బ్రహ్మం. సరే కారణ శరీరంలోనా, స్థూల శరీరంలో సత్తు, సూక్ష్మ శరీరంలో చిత్తు, కారణ శరీరంలో ఆనందంగా వ్యక్తమవుతుంది. కారణ శరీరంలో ఆనందం ఎట్టండి? కారణ శరీరం అంటే అది ఏదో మనకి తెలియదు. మనం నిద్రపోయినప్పుడు, అంటే గాఢ నిద్రపోయినప్పుడు, సుషుప్తిలో ఉన్నప్పుడు ఈ మనోబుద్ధులన్నీ కారణ శరీరంలో దాగి ఉంటాయి, అప్పుడు మనకి ఆనందం. గాఢ నిద్రలో మనం అందరం ఆనందాన్ని పొందుతున్నామా లేదా? గాఢ నిద్రలో అందరం ఆనందాన్ని పొందుతున్నాం, కానీ మెలకువలో ఉన్నప్పుడు అందరూ ఆనందాన్ని పొందుతున్నారా? ఎల్లప్పుడూ ఆనందమే ఉంటుందా? లేదు, కాసేపు ఉండొచ్చు, కాసేపు లేకపోవచ్చు. కానీ ఆనందం, సంపూర్ణమైనటువంటి ఆనందం గాఢ నిద్రలో ఉంది. అందుకనే ఈ బ్రహ్మాన్ని లేదా ఆత్మని సత్తు చిత్తు ఆనందం, సచ్చిదానందం అని వర్ణిస్తారు. అయితే ఈ శ్లోకంలో సత్ అనకుండా సద్ఘనం, చిత్ అనకుండా చిద్ఘనం, ఆనందం అనకుండా ఆనంద ఘనం అన్నారు. ఘనం అంటే చాలా గొప్ప అని మామూలు అర్థం, మరి ఇక్కడ ఏ అర్థం అది చూద్దాం ఇప్పుడు. కాబట్టి బ్రహ్మము యొక్క లక్షణాల్లో ఒకటి సద్ఘనం. సత్ అంటే ఉన్నది, కుర్చీ ఉన్నది, బల్ల ఉన్నది, చెట్టు ఉన్నది, పుట్ట ఉన్నది, మనిషి ఉన్నాడు, పక్షి ఉంది, కొండ ఉంది, అన్నీ ఉన్నది 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 అని అంటున్నాం కదూ, అదే సత్తు. ఉన్నది అనటమే సత్తు. అంటే ఉన్నది అంటే ఉనికిని, ఉనికిని కలిగి ఉన్నది అని, ఉనికిని కలిగి ఉన్నది. అక్కడ వస్తువు ఉందంటే అది ఉనికి, ఆ ఉనికిని కలిగి ఉన్నది, మన కంటికి కనపడతా ఉంది లేదా మన మనసుకు అందుతా ఉంది. అన్ని వస్తువులు, అన్ని ప్రాణుల యొక్క సమిష్టి ఉనికిని సద్ఘనం అన్నారు. ఒక వస్తువు అయితేనేమో సత్తు, అన్ని ప్రాణులు, అన్ని వస్తువులు, చెట్లు, చేమలు, కొండలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఇవన్నీ కూడా ఉనికిని కలిగి ఉంటే దాన్ని సద్ఘనం అన్నారు. ఒక వస్తువు అయితే సత్ అన్నారు. అన్ని మొత్తం మనకి ఏది ఆలోచనకు వస్తే, ఆలోచనకు వచ్చే సమస్తము కూడా ఉనికిని కలిగి ఉంటే దాన్ని సద్ఘనం అన్నారు. ఒక వస్తువు ఉన్నదంటే అక్కడ ఆత్మ ఉన్నదని అర్థం. ఒక వస్తువు ఉందంటే అక్కడ ఆత్మ ఉన్నది, ఖాళీ ప్రదేశం అంతా ఆత్మే నిండుంది. కాబట్టి ఖాళీ ప్రదేశంలోనే ఒక వస్తువు ఉంది అంటే అక్కడ ఆత్మ ఉన్నది, అంటే ఆత్మయే ఆ వస్తువులాగా కనిపిస్తా ఉన్నది, ఆత్మయే ఆ వ్యక్తిలాగా కనిపిస్తా ఉన్నది, అంటే కనిపించే ప్రతి వ్యక్తి కూడా ఆత్మయే. దీన్నే సత్తు, సద్ఘనం అన్నారు. కాబట్టి సద్ఘనం అని అంటే సమస్తము కూడా, ఈ సృష్టి మొత్తము కూడా ఉనికిని కలిగి ఉండటాన్నే సద్ఘనం. రెండవది చిద్ఘనం. చిత్ అంటే మనిషిలో గాని జంతువులో గాని దేన్నైనా తెలుసుకునే తెలివి ఉంటుంది. ఏమంటే మనిషిలో అయితే తెలివి ఉంది, కానీ తెలుసుకునే తెలివి జంతువుల్లో ఎక్కడుంది, మానవుల్లో ఉన్నట్టు తెలివి ఉందా అని అడుగుతాం. జంతువుల్లో మాత్రం తెలివి ఎందుకు లేదు? తెలివి లేకపోతే పిల్లల్ని ఎట్లా పోషిస్తాయి, గూడు ఎట్లా కట్టుకుంటాయి, ఆహారాన్ని ఎట్లా సంపాదించుకుంటాయి, మన కంటికి సరిగా కనపడి కనపడకుండా ఉండే చీమలు కూడా తమ ఆహారాన్ని దాచుకుంటాయి, పుక్కలు పెడతాయి, దాన్ని చీమల పొట్లు అంటారు. ఆ పొట్లన్నీ కూడా ఏమీ లేదు వాటి ఆహారం, ఎందుకంటే ఆహారం లభించినటువంటి కాలంలో ఆ ఆహారాన్ని ఉపయోగించుకోవటానికి ఎంత తెలివి. చీమకి, చీమలో కూడా చిన్న చీమకి, అవి ఒక వరుస బారులో పోతుంటాయి. జాగ్రత్తగా మీరు గమనించండి, దాని ముందు భాగంలో ఏదో చిన్న పలుకు ఉంటుంది, ఆహార పలుకు. దానికి ఎంత కావాలా, మనకున్నట్టు కంచం కంచం అక్కర్లా, ఏదో కొద్దిగా అది తీసుకెళ్ళి ఆ పొట్టలో దాచుకుంటుంది. అలానే నా ఆహారం ఫలానా అని జంతువులు తెలుసుకుంటున్నాయా లేదా, ఏది పడితే అది తింటున్నాయా, దానికి ఏది అవసరమో అదే తింటున్నది. ఇంకా మనిషే ఏది పడితే అది తింటుంటాడు కొంతమంది, కానీ జంతువులు అట్లా తినవు. గోడ మీద పాకే బల్లి ఉందనుకో, ఎదురుగా పురుగుంటే బర్ర పరిగెత్తుద్ది, అది ఒకవేళ పురుగు కాదనుకో, అది ఏదైనా చిన్న ఏదో మట్టి గుర్తనుకో, వెంబడే తిరిగి వెళ్ళిపోద్ది. లేదా ఇంకేదన్నా తనకి పనికిరాని ఆహారం అనుకో, వెళ్ళిపోద్ది, దాన్ని తిందం. కుక్క అయినా అంతే, పంది అయినా అంతే, ఏ జంతువు అయినా అంతే, అంటే వాటికి కూడా తెలివి ఉంది. ఇంకా కొన్ని జంతువులకైతే మహా తెలివి ఉంది, ఇతరులను మోసం చేసే తెలివి. దానికే నక్క. నీ నక్క జిత్తులు నా దగ్గర ఎయ్యబాకు అని అంటుంటారు కొంతమంది. జిత్తులు మారిది నక్క. మానవుడు ఎట్లయితే జనాన్ని మోసం చేసి ఏదో సంపాదించాలనుకుంటాడో, అలాగనే నక్క కూడా బాగా జిత్తులేస్తే మోసం చేస్తాం. అన్ని జంతువులు కూడా పిల్లల్ని పెంచుకుంటాయి, పిల్లలకు ఆహారాన్ని సంపాదించి పెడతాయి, పిల్లల్ని పోషిస్తుంటాయి. అన్ని తెలివిలు ఉన్నాయి. మనుషులకు తెలివి సంగతి చెప్పే పని లేదు. అన్ని జంతువుల్లో అందరిలో ఈ తెలివి ఉంది. ఏ తెలివైతే అందరిలో ఉన్నదో ఆ తెలివే చిత్తు, అదే జ్ఞానం, అదే తెలివి. ఈ తెలివి అన్నిట్లో కలిపి ఉండేది చిద్ఘనం. ఒక్కొక్కళ్ళలో ఉండేది తెలివి చిత్తు. అందరిలో, అన్నింటిలో, మొత్తంలో ఉండేటువంటి తెలివే చిత్తే చిద్ఘనం, అంటే సమిష్టి రూపం. ఇక మూడవది ఆనందఘనం. మనస్సు అలజడిగా ఉంటే ఏందో గందరగోళంగా ఉండి బాధగా ఉంటుంది. మనసులో ఏ అలజడి లేదు, ప్రశాంతంగా ఉన్నాం, అప్పుడు ఆనందం అనుభవానికి వస్తుంది. మనస్సులో ఏ ఆలోచన వచ్చినా ఆనందం తగ్గిపోద్ది. మనసు అనేది ఆలోచనలు అనేవి లేకపోతే, ఒక్క ఆలోచన కూడా లేకపోతే ఆనందమే ఆనందం. ఆలోచనలన్నీ ఆగిపోయిన స్థితే గాఢ నిద్ర, సుషుప్తి స్థితి. అప్పుడే మనకు ఆనందం. మనం ఏమనుకుంటామంటే ఆనందాన్ని అనుభవించాలండి ఈ మనస్సుతో అనుకుంటాం. అది ఆ మనస్సుతో ఆలోచించినంత కాలం నీకు పూర్తి ఆనందం దొరకదు. ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోయినాయో, మనస్సు లేకుండా పోయిందో, అప్పుడు ఆనందం. కాబట్టి మనసుకి ఆనందానికి 9-6 లంకె. అది అటుపక్క తిరుగుద్ది, ఇటు పక్క తిరుగుద్ది. మనసు ఉంటే ఆనందం లేదు, మనసు లేకపోతే ఆనందం అంతే. ప్రతిరోజు కూడా గాఢ నిద్రలో మన మనసు అణిగిపోతుంది. అణిగిపోతే అప్పుడు ఆనందం వ్యక్తమవుతుంది. చూడండి, ఆనందం అన్నామంటే మనం ఇప్పుడు పొందే ఆనందం కాదు. కాబట్టి ఇప్పుడు మాత్రం మనం ఆనందం పొందట్లేదా? ఒక్కసారిగా మన కోరికలన్నీ తీరినాయి అనుకో, ఆనందమే కదండి అంటాం. ఇంకా ఏదో చెబుతాం. కానీ నీ ఆనందం, నీ ఇంట్లో ఉన్నటువంటి నీ భర్తకో, భార్యకో, కొడుకో, కూతురుకో, తల్లికో, తండ్రికో అదే ఆనందం ఉందా? లేదు. వాళ్ళది వేరు, నీది వేరు. ఒకవేళ నువ్వు బాధపడుతుంటే వాళ్ళు సంతోషపడచ్చు, నువ్వు సంతోషపడుతుంటే వాళ్ళు దుఃఖపడచ్చు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళవి, నీ ఆలోచన నీది. నీ పక్కింటి వాళ్ళకి నీకు ఒకే రకమైన ఆనందం దొరుకుద్దా? ఆహా. కానీ గాఢ నిద్రలో ఈ విశ్వం మొత్తంలో అన్ని జీవులకి ఒకే ఆనందం. గాఢ నిద్ర పోయేటువంటి వాళ్ళందరికీ కూడా ఒకే రకమైన ఆనందం. అందరికీ, నీకు ఏ ఆనందమో నీ శత్రువుకి కూడా అదే ఆనందం. ఇది నిజమైన ఆనందం. అంటే ఆ ఆనందం ఎట్లుంటుందో మనకు తెలియదు. అనుభవిస్తున్నాం కానీ అది సంపూర్ణంగా కాదు, తాత్కాలికంగా. కనుక ప్రతిరోజు మన మనస్సు గాఢ నిద్రా సమయంలో కారణ శరీరంలో అణిగిపోద్ది. కారణ శరీరంలో ఎప్పుడైతే మనసు అణిగిపోయిందో, మనసు లేదు కాబట్టి ఆనందం వ్యక్తమవుతుంది. ఇలా మనసు లేనటువంటి సమయంలో మనకు కలిగేటువంటి ఆనందం ఆత్మ సంబంధం, పరమాత్మ సంబంధం అయినటువంటిది. ఎందుకంటే అక్కడ పరమాత్మే ఉంది. మనసు ఆగిపోయిన చోట పరమాత్మ ఉంది. మనసును తెచ్చామా, పరమాత్మ వెనక్కి పోతుంది. మనం ప్రతిరోజు ఏం చేస్తున్నాం, మేలుకున్నంత కాలం పరమాత్మను దూరం చేస్తున్నాం. లేదండి, నేను రోజు గుడికి పోతాను, నమస్కారం చేస్తాను, పూజలు చేస్తాను అంటాం. నువ్వు ఏం చేసినా పరమాత్మను దూరం చేయటమే, నీకు తెలియటల్లా. మనం కొబ్బరికాయ పడితే పరమాత్మకు దగ్గర అయ్యాం అనుకుంటాం, కానీ మనం పరమాత్మను దూరం చేస్తున్నామని తెలియటల్లా. ఎప్పుడైతే మనం ఈ పనులు చేస్తున్నామో, ఆలోచనలు చేస్తున్నామో, వాటిలోనే మనసు ఉంటుంది కాబట్టి అసలైనటువంటి ఆనందం అంటే పరమాత్మ ఆత్మ దూరం. మరి పరమాత్మ ఆనందం దగ్గర కావాలంటే, ఆనందం దగ్గర కావాలంటే పరమాత్మ దగ్గర కావాలి. పరమాత్మ దగ్గర కావాలంటే మనసు పోవాలి. మనసు పోతే ఆనందం. అటువంటి ఆనందం, నిత్యమైనటువంటి ఆనందం, ఆనంద ఘనం, అందరి యొక్క ఆనందం ఆ పరమాత్మ కారణంగా, అదే ఆనంద ఘనం. అది నిత్యమో కనుకుంటే నిత్యమానంద ఘనం అది. ఇక నాలుగవది అక్రియం అన్నారు. ఇవన్నీ కూడా మనం విచారణ చేయాలి, మనంతట మనంగా ఆలోచించాలి, బుర్రకెక్కించాలి, మనస్సులో ముద్ర పడిపోవాలి, అలా చేయాలి. అక్రియం అంటే కర్మలు చేయంది, ఏ కర్మలు లేనిది. ఆత్మ యొక్క సాన్నిధ్యంలో మనం ఏం చేస్తున్నాం, మన బుద్ధిలో కోరికలు కలిగి, మనసులో ఆ కోరికలు తెచ్చుకునే ఆలోచనలు చేసి, దేహేంద్రియాల ద్వారా కర్మలు చేస్తుంటాం. బుద్ధిలో కోరిక కలగటానికి వెనక ఆత్మ చైతన్యం ఉంది, మనసు ఆలోచన చేయటానికి వెనక ఆత్మ చైతన్యం ఉంది, దేహము ఇంద్రియాలు పనిచేయటానికి వెనక ఆత్మ చైతన్యం ఉంది. అంటే ఆత్మ చైతన్యం కారణంగానే మన కర్మలన్నీ జరిగిపోతా ఉంది. అయితే ఆత్మ అది మాత్రం ఏం చేయదు. నువ్వు ఏం చేస్తానన్నా నీకు కావాల్సిన శక్తిని ఇస్తుంది, అది మాత్రం ఏం చేయదు. అది ఊరికే ఉంటుంది, కేవలంగా ఉంటుంది. అదేమిటండి, అదేమో అన్ని కర్మలకి శక్తినిస్తున్నది, అది మాత్రం ఏం చేయదు, ఎలా నమ్మాలండి అని మనకి సందేహం వస్తుంది. ఇప్పుడు మనకి ఫ్యాన్ తిరుగుతుంది దేనివల్ల, కరెంటు వల్ల. లైట్ వెలుగుతుంది కదా దేనివల్ల, కరెంటు వల్ల. ఈ సంగతి మనకు తెలుసా తెలీదా, అందరికీ తెలుసు. మరి కరెంటు వల్ల లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, కానీ కరెంట్ ఏమైనా తిరుగుద్దా వెలుగుద్దా, కరెంట్ ఏమైనా తిరుగుద్దా వెలుగుద్దా. అది కనుక పొద్దుగూకులు అట్లా తిరుగుతా వెలుగుతా ఉంటే మనకు భయం పుట్టుద్ది, అందుకని అది తిరగదు వెలగదు. కానీ తిరగటానికి సహాయం, వెలగటానికి సహాయం. అదేవిధంగా ఆత్మ కూడా నువ్వు ఏ పనైనా చేయాలంటే నీ చేతికి శక్తి వస్తుంది, నువ్వు దేనిని చూడాలంటే నీ కంటికి శక్తి వస్తుంది, ఏదైనా వినాలంటే నీ చెవికి శక్తి వస్తుంది. అంటే నువ్వు ఏం చేయాలనుకున్నా, ఏ కర్మ చేయాలనుకున్నా దానికి కావాల్సినటువంటి శక్తి ఆ ఆత్మ ద్వారానే వస్తున్నది. నువ్వు చేసేటువంటి పనుల యొక్క ఫలితం మాత్రం దానికి అక్కర్లా, ఎందుకంటే అది జయితల్లా. చేసిన వాళ్ళకి వచ్చుద్ది కానీ కర్మఫలం, ఊరికనే చూస్తూ కూర్చునే వాళ్ళకి ఎందుకు వచ్చుద్ది. దారిని యమ స్పీడ్తో పరిగెత్తేవాడు పడతాడు, కానీ చూస్తా కూర్చున్నాడు పడెందుకు పడతాడు. వాడు లేచి నడిస్తేగా పడితే పడతాం, లేకపోతే లేదు. అదే ప్రకారంగా ఆత్మ కారణంగా ఈ దేహేంద్రియ మనోబుద్ధులు పనిచేస్తూ వాటి ఫలితాలను అవి పొందుతాయి. కానీ ఈ ఆత్మ మాత్రం ఏది పొందే పని లేదు. అలాగే సూర్యుడి యొక్క కాంతిలో మనుషులు పనులు చేస్తూ ఉంటారు. సూర్యుడి యొక్క కాంతి ఉంటేనే మనం ప్రతిరోజు కూడా ఎక్కడికైనా పోగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం, పనులు చేస్తున్నాం, పోట్లాడుతున్నాం, తంతున్నాం, తన్నులు తింటున్నాం, అన్ని చేస్తున్నాం. అయితే ఆ కర్మలతో సూర్యుడికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఆ సూర్యుడి యొక్క కాంతిలో మనం దేవాలయానికి వెళ్ళి పూజలు చేస్తాం. ఆ సూర్యుడి యొక్క కాంతిలోనే క్లబ్కి వెళ్ళి పేకాటాడుకుంటాం, లేకపోతే సారా దుకాణానికి వెళ్ళి సారా తగ్గుతాం. మరి ఎన్ని సూర్యుడి యొక్క కాంతిలో కాబట్టి సూర్యుడికి ఏమన్నా ఈ పాపాన్ని అంటగడదామా? కాస్త ఆయనే అంటించుకోడు, చేసిన వాడు అంటించుకుంటాడు. కాకపోతే వీడు చేయటానికి కావలసినటువంటి వెలుతురు ఇస్తుంటాడు సూర్యుడు, అంతే. కాబట్టి ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఈ కర్మఫలాలు అనుభవిస్తూ ఉంటాయి. కానీ ఆత్మకి ఏ కర్మఫలం లేదు, ఆత్మకేమీ సంబంధం లేదు. కనుక ఆత్మ అక్రియం, అకర్త. అకర్త అంటే మనకు బాగా తెలుసు, అభోక్త అంటే తెలుసు. అకర్త కాబట్టి అభోక్త, కర్త అయితే భోక్త అవుతాడు, కర్త కాకపోతే భోక్త కాదు. మనం కర్తని కాబట్టి భోక్త, అది కర్త కాదు అందుకని భోక్త కూడా కాదు. ఆత్మ ఒక్కటే, నీలో ఉన్న ఆత్మ ఒకటి, కుక్కలో ఉన్న ఆత్మ ఒకటి, పందిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటి, ఏనుగులో ఉన్న ఆత్మ ఒకటి, దోమలో ఉన్నటువంటి ఆత్మ ఒకటి, ఇలా ఇన్ని ఉన్నాయా? ఇన్ని గనక ఉంటే ఆ ఆత్మ కూడా చాలా రకాలుగా ప్రవర్తిస్తుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా. మనం అనుకుంటాం ఏమంటే అందరిలో ఒకే రకమైన ఆత్మ ఉంది కదా, మరి అందరూ ఒకే రకంగా ఉండటం లేదే, కొంతమంది మంచివాళ్ళుగా ఉంటున్నారు, కొంతమంది చెడ్డోళ్ళుగా ఉంటున్నారు అని మేధావులైనటువంటి వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. మరి మన ఇంట్లోకి వచ్చే కరెంటు ఒక్కటేనా? నాలుగైదు రకాలు ఉన్నాయా? వెలిగిచ్చేది, తిప్పేది, బొమ్మలు చూపించేది, ఇలా రకరకాల కరెంట్ ఏమైనా ఉందా? లేదు కదా. ఫ్యాన్లోకి వస్తే తిరుగుతుంటుంది ఫ్యాను, లైట్లోకి వస్తే వెలుగుతుంటుంది, ఫ్రిడ్జ్లోకి వస్తే చల్లబరుస్తుంది, థియేటర్లోకి వస్తే వేడి చేస్తుంటుంది, టీవీలోకి వస్తే బొమ్మలు చూపిస్తుంటుంది. కాబట్టి దేంట్లోకి వస్తే అలా మార్పులు చెంది. ఈ మార్పులన్నీ కూడా దేని అని అంటే వస్తువులు, కరెంటుది కాదు. కరెంట్ ఏంటంటే శక్తిని ఇస్తుంది, ఆ శక్తితో నువ్వు ఏ పదైనా చేయొచ్చు. ఇప్పుడు ఇప్పుడు నీకు ఆత్మ లోపల నుంచి నీకు శక్తినిచ్చింది, అప్పుడు ఇంద్రియాలన్నీ పనిచేస్తుంటాయి. పనిచేస్తే పోయి ఎవరినన్నా తన్నామనుకో, వాడు మళ్ళీ తంతమో లేకపోతే ఏదో ఒకటి చేస్తాడు. ఎవరిని? నిన్నే, ఆత్మని కాదు. కనుక కేవలం ఆత్మ అనేది అలా శక్తినిస్తుంది. అసలు శక్తిని ఇస్తుంది అనే మాట కూడా తప్పే, శక్తి అది. ఆ శక్తిని తీసుకొని ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఆ శక్తిని తీసుకొని పనిచేస్తూ ఉంటాయి. అది మాత్రం కేవలంగా అట్లాగే ఉంటుంది, మునీశ్వరుడిలాగా కదలకుండా మెదలకుండా అటు కూర్చొని ఉంటుంది. ఎందుకంటే దేహమునందు అంతటా ఉంది కదా, అంతటా ఉన్నది కదలటానికి ఎట్లా వీలవుద్ది? మన దేహమేమో అంతటా లేదు, ఇక్కడే ఉంది, అందుకని కదులుద్ది. మరి దేహంలో అంతటా కూడా ఆత్మ ఉంది, అది కదలటానికి వీలు, అందుకని అది కదలకుండా కూర్చుంటుంది. నువ్వు శక్తి తీసుకుంటుంటావు, దాంతో పనులు చేస్తుంటావు, పడుకుంటావు, నిద్రపోతావు, మేలుకుంటావు, ఏదో చేస్తుంటావు నీ ఇష్టం, దాని ఫలితం కూడా నీకే. కనుక ఆత్మ ఒక్కటే, అందరిలో ఒక్కటే, ఏకం అద్వయం, దాంట్లో ఏ రకమైనటువంటి ద్వైతం లేదు, రెండవదంటూ లేదు. అందుకని చెప్పింది అది దానికి సాటి అయినటువంటిది లేదని. ఆత్మతో పోల్చడానికి ఇంకోటి లేదు, ఉన్నది ఒక్కటే, అదే నేను, అదే నీవు అని విచారణ చేయాలి. ఇక బ్రహ్మము యొక్క మరి నాలుగు లక్షణాలు 467వ శ్లోకంలో చెప్తున్నారు. 467 చూడండి. ప్రత్యగేక రసం పూర్ణం,
ప్రత్యగేక రసం పూర్ణం,
అనంతం సర్వతో ముఖం,
అనంతం సర్వతో ముఖం,
ఏకమేవాద్వయం బ్రహ్మా,
ఏకమేవాద్వయం బ్రహ్మా,
నేహ నానాస్తి కించన,
నేహ నానాస్తి కించన,
ప్రత్యగేక రసం పూర్ణం,
ప్రత్యగేక రసం పూర్ణం,
అనంతం సర్వతో ముఖం,
అనంతం సర్వతో ముఖం,
ఏకమేవాద్వయం బ్రహ్మా,
ఏకమేవాద్వయం బ్రహ్మా,
నేహ నానాస్తి కించన,
నేహ నానాస్తి కించన.
ప్రతి శ్లోకం చివర ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అని వస్తుంది. కాబట్టి అది ప్రతిసారి చెప్పుకోవాల్సిన పల్లె, కానీ దాని ప్రాధాన్యత గుర్తించాల. ఇంతగా ప్రతి శ్లోకానికి చివర ముకుటంగా దీన్ని ఎందుకు తగిలిస్తున్నారు అంటే అది మన బుర్రలో శాశ్వతంగా స్థిరంగా నిలబడిపోవాలి. ఇంకోటి ఏముంది, పైన ఒక లైన్ ఉంది, ఆ లైనే మనం విచారణ చేయాల్సింది. మనం విచారణ చేయాల్సింది అది, మనం బుర్రలో పూర్తిగా నిలపాల్సింది ఇది. అందుకనే ఇలాగా మన శ్లోకాలన్నీ ఉన్నాయి. దీంట్లో ఏం చెప్తున్నారు, ప్రత్యక్ ఏకరసం, ప్రత్యగేకరసం అంటే దాన్ని విడగొడితే ప్రత్యక్ ఏకరసం. ప్రత్యక్ అంటే లోపల, ప్రత్యక్ అంటే మన లోపల అంతర్యామి అని, ఏకరసం అంటే ఒక్కటిగా ఉన్నది అని, ఒకే రూపంలో ఉన్నది అని. కాబట్టి ప్రత్యక్ ఏకరసం అంటే అంతర్యామిగా ఒకటిగా ఉంది, అంటే అన్నింటిలో అందరిలో ఒకే రూపంతో ఉన్నటువంటిది. అంతరంగా లోపంలో ఉంది అని కాబట్టి ఎందుకని ప్రత్యక్ అన్నారు. ఏకరసం అంటే ఏకము అని అంటే రసం కాకుండా ఏకమైతే రకరకాలు ఉండొచ్చు. రసం కనుక అంటే రసం తీసిన తర్వాత అంతా అవుతాయి. ఇప్పుడు మనకి బత్తాయిలో కమలాలో ఏవో ఉన్నాయనుకోండి, అట్టిగానే చూస్తే రకరకాలుగా ఉంటాయి. ఒకటి కాస్త రంగు ఎర్రగా ఉంటుంది, ఒకటి ఒకరు పచ్చగా ఉంటుంది, ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా, ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నదిగా, ఇలా ఉంటాయి. కానీ మొత్తం రసం తీసేశారు అనుకోండి, ఇప్పుడు దాంట్లో పెద్దదాని రసం ఏది, చిన్నదాని రసం ఏది, ఎర్రదాని రసం ఏది, నల్లదాని రసం ఏది, పచ్చదాని రసం ఏది, ఏమైనా తెలుసుదా? తెలియదు కదా. అలాగే ఆవులు కూడా కొన్ని ఎర్రగా ఉంటాయి, కొన్ని తెల్లగా ఉంటాయి, కొన్ని గోధుమ రంగులో ఉంటాయి, కొన్ని మచ్చలతోటి ఉంటాయి, కానీ వాటి నుంచి వచ్చినటువంటి పాలల్లో మాత్రం ఏమి తేడా లేదు, అంతా ఒక్కటే. అందుకని ఏకరసం అనేటువంటి పదం వాడతారు. కనుక అన్నింటిలో అందరిలో ఒకే ఒక్కటిగా ఒకే ఒక్క రూపంతో ఉండేటువంటి అంతర్యామి, అంతర్యామి అంతర్ యామి లోపల ఉండేది. ఇక పూర్ణం, అది పరిపూర్ణమైనటువంటిది. అనంతం అంతు లేకుండా ఉండేది. ఆత్మకి అంతు ఎక్కడా? ఈ భూమి ఉంది కదా, ఈ భూమికి అంతు ఎక్కడ అంటే ఎక్కడొక్కడ అంతు ఉంది. ఎందుకంటే ఆ సముద్రం దగ్గరికి పోయామంటే అక్కడ భూమి ఆగిపోద్ది, అక్కడి నుంచి సముద్రం నీరు ఉంటుంది. అలాగే పైకి గనకపోతే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గ్రహం అడ్డం ఉంటుంది, మళ్ళీ దాన్ని దాటిపోతే ఇంకొకటి, దాన్ని దాటిపోతే ఇంకో నక్షత్రం, దాన్ని దాటిపోతే ఇంకో నక్షత్రం. అంటే మనం జీవితంలో దాటేది లేదనుకోండి, ఊరికే అనుకోవటం. ఇలా జగత్తు కూడా నిజంగా అనంతమే. ఎందుకనంటే ఎక్కడిది అంతమవుద్దో తెలియదు. ఒకవేళ జగత్తు అంతమైనా పరమాత్మ మాత్రం అంతం కాదు, అది అంతటా ఉంది. ఆ అంతటా అనేది మన కంటికి మన బుద్ధికి అర్థం కాదు. ఏదో ఇక్కడ దాకా ఉన్నది అంటే మనకు అర్థం అవుద్ది, కానీ అనంతం అంటే అర్థం కాదు. అంకెలు కూడా అంతే, ఇన్ఫినిట్ అనంతం. ఇప్పుడు 1, 2, 3, 4 అని చెప్పుకుంటే పోయాం అనుకోండి, అలా చదవండి అన్నాం, కోట్లు చదువుతావు, 100 కోట్లు చదువుతావు, 1000 కోట్లు చదువుతావు, 100,000 కోట్లు చదువుతావు, 1,000,000 కోట్లు చదువుతావు, మరి ఎప్పుడు ఆపుతావు? ఇంతేనండి ఇక లేవు అంకెలు అని అంటావా? ఆహా, అనంతం. అనంతం అంటే ఇక నువ్వు ఆపే పని లేదు, నీ గొంతు ఆగాల్సిందే కానీ అంకెలు మాత్రం ఆగవు. అలాగే పరమాత్మ కూడా అనంతం. సర్వతోముఖం, సర్వతోముఖం, అంతటా ముఖాలే దానికి, సర్వతోముఖం. ఇదేమిటండి అన్ని ముఖాలు ఉన్నాయా ఆత్మకి? మనం ఆత్మకి దేహం లేదనుకున్నాం కదా, ఇన్ని ముఖాలు ఎట్టున్నాయి, ఇన్ని తలకాయలు, చేతులు, కాళ్ళు, ముక్కులు, ఇవన్నీ ఉన్నాయా? అవన్నీ లేవు. ముఖం అంటే మనం దేనికి పనికి వస్తుందంటే, దేన్నైనా చూడటానికి ముఖం కావాలి, మన కళ్ళు కావాలి. కాబట్టి ఇప్పుడు బ్రహ్మదేవుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి 4 ముఖాలు ఉన్నాయి. ముందు చూస్తాడు, వెనక్కి తిరగకుండా వెనక చూస్తాడు, పక్కన తిరగకుండా పక్కన, కుడి పక్క చూస్తాడు, ఎడమ పక్క చూస్తాడు. మనం మాత్రం అట్టు చూడటానికి లేదు, మనకు ఒకటే ఉంది, అందుకని ఎదురుగా ఉన్న చూస్తాం. వెనక చూడాలంటే మనం కదలకుండా తలకాయని తిప్పడానికి లేదు, గిరగిర గిరగిర మనం తిరగాల అంతే. మరి ఇక్కడ ఆత్మకంట సర్వతోముఖం, అన్ని ముఖాలేనంట. ఎన్ని ముఖాలు? 1,000,000,00,000,00,000 ముఖాలు. ముఖాలు కాదు, అంతటా ఉంది కాబట్టి అన్ని చూస్తుంటుంది, అన్ని తెలుసుకుంటుంది అంతే. కాబట్టి ఈ ప్రకారంగా ఈ ఏకము అద్వైమైనటువంటి బ్రహ్మాన్ని గురించినటువంటి విచారణ మనం చేయాలి. బ్రహ్మం అనేది ఒక వస్తువు కాదు, ఒక వ్యక్తి కాదు, దానికి ఒక రూపం లేదు, దానికి ఒక గుణం లేదు, అది ఎక్కడో ఒక చాటు ఉండేది కాదు. అజ్ఞానంలో మనం ఎంతమంది అయితే ఉన్నాం అనుకున్నామో అంతమందిలో ఉంది. ఎన్ని జంతువులు, పక్షులు, క్రిములు, కీటకాలు ఉన్నాయో వాటన్నిట్లో ఉంది. జడమైనటువంటి చెట్టు, పుట్ట, రాయి, రప్ప, కొండలు, పర్వతాలు వాటిట్లో కూడా ఉంది. అసలు అది లేదు అని చెప్పడానికి వీల్లేదు, సర్వత్రా ఉన్నది. మిగిలిన ఏదైనా సరే ఉన్నది లేదు అంటాం, కానీ పరమాత్మ మాత్రం లేదంటానికి వీల్లేదు. అంతటా ఉన్నటువంటిది పరమాత్మ, అందరిలో ఉన్నది పరమాత్మ, అంతర్యామిగా లోపల ఉన్నది. ఇప్పుడు మనకి ఆకాశం కూడా అంతటా ఉన్నట్టే ఉంది. దీన్ని ఉదాహరణగా తీసుకుంటాం, పరమాత్మ తర్వాత చెప్పుకోవాలంటే ఆకాశమే, ఇంకేమీ లేదు. మరి ఆకాశంలో కొండ తెచ్చిపెట్టాం, కొండలో కూడా ఆకాశం ఉంటుందా? ఉంటుందా? ఉంటుంది, దాన్ని ఘటాకాశం అన్నాం. బిందె తెచ్చిపెడితే బిందెలో ఉంటుంది, చెంబు తెచ్చిపెడితే చెంబులో ఉంటుంది, గ్లాస్ తెచ్చిపెడితే గ్లాసులో ఉంటుంది, గ్లాసు నిండా నీళ్లు పెడితే అక్కడ ఆకాశం ఉండదు. అదే ఆకాశానికి పరమాత్మ తేడా. పూర్తిగా నీళ్లతో నింపామనుకోండి, అక్కడ పరమాత్మ మాత్రం ఉంటుంది, ఆకాశం ఉండదు కానీ పరమాత్మ ఉంటుంది. అంటే అన్ని కుండల్లో అన్ని పాత్రల్లో ఆకాశం ఉంటుంది. ఈ పాత్రలు తీసేసిన ఆకాశం ఉంటుంది. ఆకాశం ఎప్పటికీ ఉంటుంది, దానిలో ఏ మార్పు జరగదు. ఆకాశం కన్నా ఇంకా ఎక్కువగా పరమాత్మ కూడా అంతటా అన్నింటిలో అంతర్యామిగా పూర్తిగా ఉంటుంది. కనుక అన్ని వస్తువుల్లో అన్ని ప్రాణుల్లో చర అచరాల్లో కదిలేవి కదలనివి అన్నింటిలో కూడా అంతర్యామిగా ఉండేది ఈ ఆత్మ, ఈ బ్రహ్మము, ఈ పరమాత్మ. ఆత్మ ఒక్కటే ఏకరసం, అందుకనే ప్రత్యక్ ఏకరసం అన్నారు. మనం కుండ దృష్టితో చూసినప్పుడు ఆకాశానికి ఒక ఆకారం ఉంది, కుండాకారంగా ఉంటుంది. కుండలో ఆకాశం ఉంది కదా, కుండ నిండా ఆకాశం ఉంది కదా. ఇప్పుడు దాన్ని ఏమంటాం, కుండాకారం అంటాం. ఎప్పుడు? కుండను దృష్టిలో పెట్టుకున్నప్పుడు. కుండ పగిలిపోయింది అనుకోండి, ఇప్పుడు ఆకాశానికి ఆకారం ఉందా? లేదు, అది మహాకాశం. కాబట్టి మరి ఆత్మను కూడా శరీర దృష్టితో చూసినప్పుడు అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఆత్మ ఎంత ఉందండి అనుకుంటాం. ఏనుగు ఎంత పెద్దది కదా ఉంటది ఆత్మ, ఓ పెద్ద ఆత్మ ఉంటుందండి దాంట్లో. దోమ చిన్నది కదా, ఆ దాంట్లో ఎంతండి, మరి చిన్న ఆత్మ ఉంటుందండి. నిజంగా ఏనుగుల పెద్ద ఆత్మ, దోమలో చిన్న ఆత్మ ఉందా? మనుషుల్లో కూడా తెలివి గల వాళ్ళు తెలివి గల ఆత్మ, తెలివి తక్కువ వాళ్ళు తెలివి తక్కువ ఆత్మ ఉందా? ఎందుకంటే ఆత్మకి తెలివి తెలివి తక్కువ లేదు. ఆత్మ యొక్క శక్తితో వాడు తెలివిగా ఉంటాడో తెలివి తక్కువగా ఉంటాడో వాడి కర్మ. కనుక దీనికి మాత్రం ఏమి తేడా లేవు. శరీర దృష్టితో చూస్తున్నప్పుడు ఆత్మ జీవుడిగా వేరుగా మనకి భ్రమ కలుగుతుంది. అంటే అది ఏనుగు అంత ఉంది, దీంట్లో ఏనుగులో ఏనుగు అంత ఉంటుంది ఆత్మ, దోమలో దోమ అంత ఉంటుంది, చీమలో చీమ అంత ఉంటుంది, మనిషిలో మనిషి అంత ఉంటుంది, కొంగలో కొంగ అంత ఉంటుంది అని అనుకుంటాం. అలాగనే ఇక్కడ కూడా ఇట్లా అనుకుంటాం, కానీ అది ఏకరసం, ఏ మార్పులు లేనిది, అంతటా ఉంది. అక్కడ నువ్వు ఏ పదార్థం పెడితే ఆ పదార్థంలో, కుండ పెట్టావు కాబట్టి కుండలో ఉంది, బాణం పెడితే బాణలో ఉంటుంది, పీపా పెడితే పీపాలో ఉంటుంది, ఏం పెడితే దాంట్లో ఉంటుంది. కనుక ఏ మార్పులు లేకుండా స్థిరంగా ఉండేటువంటి చైతన్యం ఆత్మ, అటువంటి ప్రత్యక్ ఏకరసం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రత్యక్ లోపల ఏకరసం ఒక్కటిగా ఆత్మ అందరిలో ఒక్కటిగా ఉంది, ఏం వేరు మార్గం లేదు. అలాగే పూర్ణం, పూర్ణం అని అంటే తీయగా ఉండే మనం తినే పూర్ణం కాదు. పూర్ణం అంటే పూర్ణంగా ఉంది, పూర్తిగా ఉంది అని. ఉన్నదంతా ఒక్కటే బ్రహ్మం అని అనుకుంటున్నాం కదా, రెండవది ఏది లేదనుకుంటున్నాం కదా, మరి అప్పుడు పూర్ణంగా ఎక్కడుంటుంది? ఆత్మ పూర్తిగా గనక లేకుండా కొంతవరకు ఉంటే కొంత ఆకాశమో అగ్నినో ఏదన్నా గనక ఉంటే అప్పుడు ఆత్మ పూర్ణంగా ఉంది అని ఎట్టంటాం? ఆకాశము అగ్ని వాయువు భూమి నీరు అన్నీ ఆత్మే, మనుషులు ఆత్మే, గొడ్లు ఆత్మే, పిట్టలు ఆత్మే, చెట్టు ఆత్మే, పుక్కలు ఆత్మే, అన్ని ఆత్మే అయినప్పుడు ఆత్మ ఎంత పూర్ణమైంది? ఎక్కడన్నా ఏమైనా మినహాయింపు ఉందా? ఏం లేదు. పైగా ఆత్మలో ఏ భేదాలు లేవు. నేను చెప్పుకున్నాం సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేనటువంటిది సజాతీయ ఆత్మ. ఇంకొక ఆత్మ కనుకుంటే సజాతీయ, ఈ ఆత్మలోనేమో ఇట్టుందండి, ఆ ఆత్మ ఏమో అట్టుందండి, ఈ ఆత్మ ఏమో కాస్త పొడవండి, ఆత్మ ఏమో పొట్టిదండి, ఆత్మ ఏమో బరువండి, ఈ ఆత్మ ఏమో తేలికండి అని మనం చెప్పుకోవచ్చు. కానీ రెండు ఆత్మలో, మూడు ఆత్మలో, నాలుగు ఆత్మలో లేవుగా. అందుకని ఆత్మలు అనేటువంటి వాడు పూర్తి అజ్ఞాని. ఎందుకంటే మనకి ఆత్మలు అని చెప్పేటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళు పెద్ద జ్ఞానులని అర్థం. ఆత్మలు అన్నారంటే అజ్ఞాని. ఆత్మ ఒక్కటే, ఏకం అద్వయం. ఈ సంగతి వాళ్ళకి తెలియదు పాపం. ఎందుకంటే ఏనాడు వాళ్ళు ఉపనిషత్తులు చూడటం కానీ లేదా వేదాల్లో ఉన్నటువంటి విషయం తెలుసుకోవటం కానీ వాళ్ళకి అలవాటు లేదు. వాళ్ళు చెప్పేదే వాళ్ళకి వేదం. అందుకని ఆత్మలు అంటారు. కానీ ఆత్మలు ఉండవు, ఆత్మ ఒక్కటే. సజాతీయ భేదాలు లేవు, విజాతీయ భేదాలు లేవు. ఆత్మ ప్రపంచం రెండు విజాతీయం. ఇందాక ఏం చెప్పుకున్నాం? ఒక ఆత్మ కాకుండా రెండో ఆత్మ ఉందని. రెండో ఆత్మ కనుకుంటే సజాతీయ భేదాలు. అసలు ఆత్మ ఒక్కటైతే ఇంకోటి ఉంది ప్రపంచం. మరి ఆత్మ ప్రపంచం రెండు ఉన్నాయి కదండి అని అంటే ఆత్మ కంటే వేరుగా లేదు ప్రపంచం. ప్రపంచం కూడా ఆత్మే. చూడటానికి మనకు అట్టు కనపడుతుంది కానీ అది కూడా ఆత్మే. అందుకని దాంట్లో భేదాలు లేవు. స్వగత భేదం అంటే మనిషిలో కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక, కాళ్ళు, చేతులు ఎట్లయితే వేరువేరుగా ఉన్నాయో అట్నే ఆత్మలో కూడా వేరువేరుగా ఏమి లేవు. ఆత్మ అంతా ఒక్కటే. మన గోడంతా ఒక్కటే అంటాం, కానీ ఆ గోడలో కిటికీలు ఉంటాయి, దర్వాజాలు ఉంటాయి, ఇంకా ఏమైనా వస్తువులు ఉంటాయి, తేడాలు. కానీ ఆత్మ అట్ల కాదు. సూక్ష్మాతి సూక్ష్మై సర్వవ్యాపకమై ఉంటుంది కాబట్టి దాంట్లో ఏమి తేడాలు చెప్పడానికి వీల్లేదు. కనుక అది పూర్ణం. ఇక మూడోది అనంతం. అనంతం అంటే అంతం లేదు, చివరి లేదు. ఏమండి ఈ మేడకి చివరి ఏది అని అంటే చివరి అంతస్తులో వేసినటువంటి కప్పు, లేదా ఆ కప్పు మీద ఉన్నటువంటి వాటర్ ట్యాంకు, అది చివర. ఇక దానికంటే తర్వాత లేదు. ఒక కొండ ఉందనుకోండి, దాని చివర ఎక్కడ అంటే మనం మొత్తం ఎక్కితే పై భాగంలో ఏమున్నామో అది దాని చివర. మరి ఆత్మకి చివర ఏదండి? మనిషికి చివర ఏదంటే తలకాయ. ఆత్మకి చివర ఏదంటే? ఆత్మకి ఏమి అవయవాలు లేవుగా. మరి చివరంటే మాకు తెలియదండి, అనాల్సిందే. ఎందుకనంటే లేదు కాబట్టి. అందుకని ఆత్మ అనంతం. మనం బుద్ధితో ఊహించడానికి ప్రయత్నిస్తే ఆత్మ ఎక్కడ దాకా ఉంది అంటే నక్షత్రాల దాకా ఉందండి. నక్షత్రాల పైన మళ్ళీ నక్షత్రాలు ఉన్నాయండి, ఆ నక్షత్రాల పైన మళ్ళీ ఉన్నాయండి, ఆ నక్షత్రాల పైన మళ్ళీ ఉన్నాయండి. లేవనుకో, అప్పుడు ఆ పైన కూడా ఆత్మ ఉందండి. అది ఎంతవరకు ఉంది? కానీ నక్షత్రాలు అంటే మనం ఆపేశాం, ఇక వద్దులే అనుకున్నాం. మరి ఆత్మ ఆ పైన కూడా ఉందండి. ఆ పైన అంటే ఎంత దాకా? ఏమనండి, కనుక అనంతం, అంతం లేదు. మన బుద్ధి ఉన్నంత వరకు అంతం ఎక్కడో చూస్తాం, బుద్ధి ఆగిపోయిన చోట అనంతం, బుద్ధి ఆగిపోయిన తర్వాత కూడా అనంతం ఇంకా ఉంది. కనుక దానికి అంతం లేదు, ఎప్పుడు ఉండేది, ఏ మార్పు లేనటువంటిది. కనుక బ్రహ్మము పరమాత్మ ఎలాంటిది అని అంటే అంతము లేనిది, అనంతమైనది. ఈ ఒక్క ఊహ చేస్తా ఉంటే మనకి అద్భుతంగా ఉంటుంది. ఇక నాలుగవది సర్వతోముఖం అన్నారు. సర్వతోముఖం అంటే అంతటా ముఖాలే దీనికి. ఎవడోనంట భార్య భర్త ఇద్దరు, వాళ్ళు ఏదో ఓ దేవుణ్ణి పూజిస్తా ఉంటే నీ కోరిక తీరుస్తాం, ఏం కావాలో కోరుకో అన్నారు. అంటే భర్త భార్య ఇద్దరు కూడా కలిసి ఏదో ఒక వరాన్ని కోరుకున్నారు. దాంతో వాళ్ళంతా భాగ్యవంతులయ్యారు, సుఖ సంతోషాలతో ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. సరే వాడి తమ్ముడు ఉన్నాడు చాట పక్కనే, అయ్యో నీ అన్నయ్య చూసావా, పాపం వాడేమనుకోవాలి, పిల్లలు వదిలిపెట్టలే, ఒక్క రాత్రి పూట్లో వాడు మీ అన్న పెద్ద బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టేశాడు, బ్రహ్మాండంగా డబ్బులు వచ్చినాయి, బ్రహ్మాండంగా సుఖంగా ఉన్నారు, కాబట్టి మనం కూడా చేయాల పూజ చేశాం. వీళ్ళకి ప్రత్యక్షమయ్యాడండి. సరే ఏం కావాలో కోరుకో అన్నాడు భగవంతుడు ప్రత్యక్షం. భగవంతుడు అంటాడు, మేమందరం బాగుండాలని కోరుకున్నాం, అదే మా పుట్టింటోళ్ళు బాగుండాలని కోరుకుందాం అంటది పిల్ల. ఆహా, మనం బాగుండాలి ముందు, తర్వాత వాళ్ళు. లేదు, ముందు మా పుట్టింటోళ్ళు బాగుండాలి. ఆహా మనం, ఆహా మా పుట్టింటోళ్ళు, గాడిద గుడ్డేమన్నా కాదని చెప్పి కొట్టాడు. అన్ని గాడిద గుడ్లు అయినాయి, మొత్తం ఇల్లంతా గాడిద గుడ్లే. సరే మూడు కోరికలు ఉన్నాయి, ఎందుకు ఇంకొక కోరిక ఉంది. ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే, అబ్బో ఈ గోళంతా భరించలేకపోతున్నామని గుడ్లన్నీ పోవాలని కొట్టారు. రెండోది ఆ గుడ్లతో పాటు ఏళ్ళ గుడ్డు కూడా పోయింది. ఇప్పుడు మూడోది ఉంది కదా, అందుకని మళ్ళీ మా గుడ్ల వరకే రావాలని కొట్టారు. వాళ్ళ గుడ్ల వరకు వచ్చి ఎందుకు చెప్తున్నా అంటే, సర్వతోముఖం, అంతటా కళ్ళే, అంతా ముఖాలే, అంతా చూడటమే. ఒక ముఖంతో అయితే ఒకవైపు చూస్తాం, మనకు కూడా రెండు ముఖాలు కనుక్కుంటే రెండు వైపులు చూడొచ్చు, కాకపోతే మనకి ఒకటే ఉన్నా ఎటు కావాలంటే అటు తిరిగి చూస్తాం, కాబట్టి మన తెలివి మనకుంది. కానీ పరమాత్మ ఎటు తిరగక్కర్లా, మన మాదిరిగా తిరగక్కర్లా, ఎందుకంటే ఆయన అంతగా ఉన్నాడు కదా, అంతలా చూస్తూనే ఉంటాడు. మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం ఆ గది వరకు చూస్తాం, మళ్ళీ అవతల గది అవతల గది మనకి తెలియదు ఏముందో ఏం పోతుంది. కానీ పరమాత్మ అట్లా కాదు, అంతటా ఉన్నాడు కదా, ఆయన అంతటా చూస్తాడు. ఆయన అమెరికాలో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, సింగపూర్లో ఉన్నాడు, మలేషియాలో ఉన్నాడు, ఇండియాలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఇంకేం అక్కర్లా, ఆయన అంతటా చూస్తుంటాడు. ఎందుకంటే ఆయనకి అంతా ముఖాలు, సర్వవ్యాపకం, ఆయన లేని చోటు లేదు. కుక్కలో ఉన్నాడు, పందిలో ఉన్నాడు, మనిషిలో ఉన్నాడు, చెట్లో ఉన్నాడు, చేమలో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు, దేవతల్లో ఉన్నాడు, దానవుల్లో ఉన్నాడు, యక్షుల్లో, కిన్నెరుల్లో, అందరిలో ఉన్నాడు. అసలు అందరిలో ఉన్నాడు కదా, అందరు దీనిలోనే ఉన్నారు, అన్ని దీనిలోనే ఉంది, అన్ని పరమాత్మలోనే ఉంది. కనుక అన్ని పరమాత్మలోనే ఉంటే ఆయన చూడకుండా ఎట్టుంటాడు, తెలుసుకోకుండా ఎట్టుంటాడు. అందుకనే సర్వతోముఖం అన్నారు. కాబట్టి అటువంటి బ్రహ్మము ఒక్కటే, ఏకం, అద్వయం, రెండవది ఏది లేదు, అదే నేను, అదే నీవు. ఇక ఆ బ్రహ్మము ఎలాంటిది అనే విషయాన్ని తర్వాత శ్లోకంలో 468లో చెప్పబోతున్నారు, దాన్ని మనం రేపు చెప్పుకుందాం.